ఈ వేదాలకి శృతులు అనేటువంటి పేరుంది, అపౌరుషేయాలు అనేటువంటి పేరు కూడా ఉంది. అయితే వేదాలు అని మనం అంటున్నాం కానీ వేదం అంతా కూడా ఒక్కటిగానే ఉంది, వేద మంత్రాలన్నీ కూడా ఒక్కటిగానే ఉంది. మొదట్లో అసలు వేద అంటే తెలుసుకొనుట, అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు, కేవలం భారతదేశంలో ఉన్నటువంటి మానవులు మాత్రమే కాదు, సకల దేశాల్లో ఉన్నటువంటి మానవులంతా కూడా, ఇంతకు ముందు పుట్టినటువంటి వాళ్ళు, ఇప్పుడు పుడుతున్నటువంటి వాళ్ళు, ఇక ముందు పుట్టబోయేటువంటి వాళ్ళు అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటివి ఈ వేదాలు. వేదం పరమ ప్రామాణ్యం. అయితే ఇతర దేశాల వాళ్ళకి వాటి యొక్క గొప్పతనం తెలియకపోతే తెలియకపోవచ్చు, మనకన్నా ఎక్కువ తెలుసుకున్నటువంటి వాళ్ళు తెలుసుకొని దాన్ని చక్కగా ఫాలో అవుతున్నారు. మరి మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఈ వేదాలను తెలుసుకోవటం కోసం అంతగా ప్రయత్నం చేయటం లేదు. ఈ వేదాన్ని తెలుసుకొనుట అంటే మానవ జీవితాన్ని సక్రమైనటువంటి పద్ధతిలో నడుపుకోవటానికి, ఈ జన్మని సార్థకం చేసుకోవటానికి, దీన్ని ఉద్ధరించుకోవటానికి ఈ వేదాలు అనేటువంటివి తప్పనిసరైనటువంటి అవసరం. అందుకనే ప్రతి మానవుడు కూడా తెలుసుకోవాలి కనుకనే భారతదేశంలో జన్మించినటువంటి ప్రతి మానవుడికి కూడా వేదం పరమ ప్రమాణం అని ప్రతి వ్యక్తి చేత, ప్రతి మహాత్ముడి చేత చెప్పబడింది. ఈ వేదాలకే శృతులు అని ఒక పేరుంది. శృతులు అని ఎందుకన్నారు? శృతి అంటే విన్నది అని అర్థం. అంటే వేదాలన్నీ కూడా ఎట్లొచ్చినాయో ఈ మాటలో మనకు తెలుస్తుంది. ఎవరో ఒకరు కూర్చొని గ్రంథాలు రాసినట్టుగా రాసినవి కాదు ఈ వేద మంత్రాలు. ఎవరు కూర్చొని రాయలేదు, ఎవరు తయారు చేయలేదు. మరి ఎట్లా వచ్చినాయండి? ఎలా వచ్చినాయి అంటే భగవంతుడి గురించి తీవ్రమైనటువంటి తపనతో, పరమాత్మ మీద సంపూర్ణమైనటువంటి శ్రద్ధని, ఏకాగ్రతని ఉంచి ఎవరైతే తమ జీవిత సర్వస్వాన్ని కూడా ఆ భగవంతుడి కోసమే ధారపోస్తూ ఆ భగవంతుడి యొక్క ధ్యానంలో అలా నిలిచిపోయారో అటువంటి వాళ్ళకి వినిపించింది. అందుకని వీటిని శృతులు అన్నారు. వినిపించింది అన్నారు కదండి, విన్నవాళ్ళు సరే వాళ్ళు, మరి వినిపించింది ఎవరు? ఎవరన్నా పోయి వాళ్ళ చెవులో చెప్తారా? ఆహా, ఎవరు వినిపించారు? వాళ్ళలో ఉన్నటువంటి పరమాత్మ వినిపించాడు. పరమాత్మ అందరి దేహాల్లో ఉన్నాడు. మనమేమో పరమాత్మను పట్టించుకోలేదు కాబట్టి ఆయన చాటును దాక్కున్నాడు. వాళ్ళేమో మిగిలినన్నిటినీ వదిలిపెట్టి పరమాత్మనే పట్టించుకున్నారు కనుక ఆ పరమాత్మ వాళ్ళకి వినిపించాడు ఈ మంత్రాలని, వేద మంత్రాలని. అలా వినిపించినవి కనుక వాటిని శృతులు అన్నారు. వీటికే మరొక పేరు అపౌరుషేయాలు అన్నారు. అపౌరుషేయాలు అంటే పురుషులు ఎవరు కూర్చొని తయారు చేసినవి కాదు. అంటే పురుషులంటే స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరు కూడా రాయలా. అందుకని వీటిని అపౌరుషేయాలు, ఎవరూ తయారు చేసినవి కాదు, వాటంతటవే భగవంతుడి నుంచి వచ్చినవి అని మనం అర్థం చేసుకోవాలి. అందుకనే ఈ పేర్ల ద్వారా వేదము, శృతి, అపౌరుషేయం, ఈ మూడు పేర్ల ద్వారా వేదాల యొక్క పుట్టుక ఏమిటి అనే విషయం మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇవి సాక్షాత్తు పరమాత్మ నుంచి వచ్చినటువంటివి వేదాలు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా అంతే, ఇవి పరమాత్మ నుంచి, సాక్షాత్ పరమాత్మ నుంచి వచ్చినటువంటివి ఈ వేదాలు. మరి ఎవరైనా సరే ఈ వేదాల్ని ఎందుకు మనం ఫాలో కావాలి, ఎందుకు వీటిని తెలుసుకోవాలి అని అంటే, నిజంగా వీటిని ఆ మహాత్ములైనటువంటి వాళ్ళు ఎందుకు అసలు భగవంతుణ్ణి ప్రార్థించారు, భగవంతుణ్ణి ధ్యానించారు, తపోనిష్ఠలో ఉన్నారు అని అంటే, విశ్వరహస్యాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నించారు మహర్షులైనటువంటి వాళ్ళు. వాళ్ళకి వినిపించింది వాళ్ళ హృదయంలోనే ఉన్నటువంటి పరమాత్మ. వాళ్ళు విన్న తర్వాత వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి శిష్యుడికి వాళ్ళు వాటిని వినిపించారు. ఆ శిష్యులు వాళ్ళ శిష్యులకు వినిపించారు. అలా గురు శిష్య పరంపరగా ఈ వేదాలన్నీ కూడా వచ్చినాయి. అంతే తప్ప గ్రంథాలు లేవు, కాగితాలు లేవు, అప్పుడు తాటాకులు కూడా లేవు, ఆ రాసుకోటాలు లేవు, ఏమి లేవు. కేవలం మస్తకము నుంచి మస్తకానికి వచ్చినటువంటివే ఈ వేదాలన్నీ కూడా. మరి ఇవన్నీ కూడా కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో కూడా చివరి దాకా అన్ని ఒక్కటిగానే ఉన్నాయి. దీంట్లో భాగాలు విభాగాలు అంటూ ఏమి లేవు. ఇప్పుడున్నట్టుగా చతుర్వేదాలు అవి లేవు, అంతా ఒక్కటే. ఎలా ఉన్నాయి? కుప్పలు తెప్పలు, కుప్పలు తెప్పలు. ఎవరికి ఎన్ని తెలుసో, ఎవరికి ఏం తెలుసో ఎవరికి తెలియదు. ఎవరికి ఓపుకున్నంత వరకు వాళ్ళు వాళ్ళ గురువుల దగ్గరికి వెళ్ళి వాటిని నేర్చుకునేవాళ్ళు. అంతేగాని మొత్తం వేద మంత్రాలన్నీ కూడా నేర్చుకోవటం ఎవరికి సాధ్యం కాదు. అయితే ద్వాపర యుగం చివరికి వచ్చేటప్పటికల్లా వ్యాస మహర్షి జన్మించాడు. వ్యాస మహర్షి జన్మించి ఆయన ఈ వేద విభాగాన్ని చేశాడు. ఎందుకు చేశాడండి వేద విభాగాన్ని? ఎందుకనంటే రాబోయేటువంటి కలియుగం, ఇంతకుముందు ఉన్నటువంటి యుగాలన్నీ కూడా కృతయుగం, త్రేతాయుగం, వేల సంవత్సరాలు జీవించేవాళ్ళు. ద్వాపర యుగంలోకి వచ్చినప్పటికల్లా 200 సంవత్సరాలే ఆయు ప్రమాణం. అప్పుడు ఆయన అనుకున్నాడు, ఈ ద్వాపర యుగంలో ఉన్నటువంటి మానవులు కానీ, ఇక రాబోయేటువంటి కలియుగంలో ఉన్నటువంటి మానవులు కానీ, వీళ్ళంతా కూడా అల్పజ్ఞానులు, అల్పాయుష్కులు. 100 ఏళ్ళని ఆయుర్దాయం ఉంది కానీ ఆ 100 ఏళ్ళు బ్రతికేవాళ్ళు ఎంతమందో ఉండరు. ఈ యుగం ముగింపుకు వచ్చేటప్పటికల్లా 16 సంవత్సరాలు పూర్ణ ఆయుర్దాయం, అంటే 4వ పాదానికి వచ్చేటప్పటికి. కనుక ఈ అల్పజ్ఞానులు, అల్పాయుష్కులైనటువంటి కలియుగ మానవులు ఈ వేద మంత్రాలను ఏం తెలుసుకోగలుగుతారు? వేద మంత్రాలన్నీ కూడా సంస్కృత భాషలో అత్యంత నిగూఢమైనటువంటి భావాలతో, అర్థాలతో ఉంటాయి. వాటిని తెలుసుకోవాలంటే కలియుగ మానవులకి సాధ్యం కాదు. సరే, ఎప్పుడో 16 సంవత్సరాల పూర్ణాయుద్ధాన సంగతి పక్కన పెడితే, ఇప్పుడు 70 ఏళ్ళో 80 ఏళ్ళో బ్రతికేటువంటి వాళ్ళు కూడా వాళ్ళ జీవిత కాలంలో మరి ఈ వేద మంత్రాలను ఏమైనా తెలుసుకుంటున్నావా, తెలుసుకుంటున్నారా? ఈ వేద మంత్రాల యొక్క భావాన్ని ఏమైనా తెలుసుకుంటున్నారా? లేదు. ఇది ఆలోచించాడు వ్యాస మహర్షి. కాబట్టి ఈ మానవులందరి మీద ఉన్నటువంటి ప్రేమ చేత, ఈ మానవులందరి మీద ఉన్నటువంటి వాత్సల్యం చేత, ఈ మానవులందరూ కూడా తరించాలి అనేటువంటి భావన చేత, అది ఋషి యొక్క భావన అలా ఉంటుంది, ఆ భావన చేత ఆయన ఆలోచించాడు, ఈ వేద మంత్రాలన్నీ కూడా మానవులకు అవసరం, కానీ వాళ్ళు మాత్రం వీటిని పట్టించుకోరు. అందువల్ల వీటిని వాళ్ళు పట్టించుకోవటానికి వీలుగా ఈ వేద మంత్రాలన్నింటినీ కూడా, కుప్పలు తెప్పలుగా ఉన్న వేద మంత్రాలన్నింటినీ కూడా ఒక పద్ధతిలో విభాగం చేద్దాం. ఇలా విభాగం కనుక చేసినట్లయితే దాంట్లో ఎవరికి అది కావాలంటే వాళ్ళకి తెలుసుకుంటారు. అది కూడా తెలుసుకోకపోతే అది వాళ్ళ కర్మ. కనుక మనకి చేతనైనంత వరకు మనం చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో ఈ వేద మంత్రాలన్నింటినీ కూడా 4 భాగాలుగా చేశారు. అవే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వేదం అనేటువంటి 4 వేదాలు. అయితే ఏ పద్ధతి మీద చేశారు? నిజమే, భవిష్యత్ తరాల వారికి పనికి రావాలి, ఈ వేద విభాగం వాళ్ళకి పనికొచ్చినట్టుగా చేయాలి అని అంటే మరి ఏమిటి ఆ బేసిస్, ప్రాతిపదిక? ఏ ప్రాతిపదికన వాటిని విభాగం చేశారు? ఇప్పుడు ఇక్కడ మీరు అందరు కూర్చున్నారనుకోండి, మిమ్మల్ని 2 భాగాలు చేయమన్నారనుకోండి, పురుషుల పక్క, స్త్రీల పక్క కూర్చోమంటారు. అట్లా కాదండి, 4 భాగాలు చేయమన్నారనుకోండి, పురుషులు 50 సంవత్సరాలు పైవాళ్ళు ఒకవైపు, 50 సంవత్సరాల లోపళ్ళు ఒకవైపు, స్త్రీలు 50 ఏళ్ళ పైవాళ్ళు ఒకవైపు, 50 ఏళ్ళ లోపళ్ళు ఒకవైపు అని ఇట్లా విభాగం చేస్తారు. ఇది ప్రాతిపదిక. మరైతే వేదాన్ని ఏ ప్రాతిపదిక మీద విభాగం చేశారు? పెద్ద పెద్ద మంత్రాలు, చిన్న చిన్న మంత్రాలనే కాదు. మరి వీటిని ఏ ప్రాతిపదికన చేశారనంటే సృష్టి, స్థితి, లయ అనేటువంటి 3 విషయాలకు సంబంధించి ఆ ప్రాతిపదికను వీటిని విభాగం చేశారు. అంటే సృష్టికి సంబంధించినటువంటి మంత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఋగ్వేదంగా, స్థితి అంటే పోషణ అంటే డబ్బు సంపాదించుకోవటం పోషించుకోవటం ఇట్లాంటి విషయాలు, వీటికి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ మంత్రాలన్నింటినీ యజుర్వేదంగా. ఇక లయం అంటే మరణం, అంటే పుట్టింది ఏదైనా సరే ఎప్పుడో ఒకప్పుడు లయం కావాలి. కనుక లయమయ్యేటువంటి విధానాన్ని, ఈ సృష్టి లయ విధానాన్ని మనకి సామవేదంగా ఇట్లా మూడుగా విభాగం చేసి, మిగిలినటువంటి శాస్త్ర సాంకేతిక విషయాలతో కూడినటువంటి సమస్తమైనటువంటి విషయాల్ని, నిరాకార నిర్గుణ పరమాత్మ తత్వాన్ని అధర్మయోగంగా చెప్పారు. ఏమండి ఈ విషయం మీకు ఎవరు చెప్పారు అని మీరు నన్ను అడగచ్చు. ఎవరు చెప్పలా, దీన్ని మనమే అర్థం చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే వేదాలు మొత్తాన్ని కూడా అర్థం చేసుకునేవాడు ఎవడు లేడు మానవుడు. కానీ అందులో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల ఆధారంగా మనకు కావాల్సినటువంటి వాటిని మనం స్వీకరించాలి, అప్పుడే మన జన్మ సార్థకమవుతుంది. మరైతే ఈ సృష్టి స్థితి లయ నిరాకార నిర్గుణ పరమాత్మ వీటికి సంబంధించే ఆయన విభాగం చేశాడు అనేది ఎట్లా చెప్తారంటే, వీటికి అధిష్టాన దేవతలు ఉన్నారు, ఆయనే అధిష్టాన దేవతలు కూడా చెప్పాడు. ఋగ్వేదానికేమో బ్రహ్మదేవుడు, యజుర్వేదానికి విష్ణుమూర్తి, సామవేదానికి శివుడు, అధర్మవేదానికి నిరాకార నిర్గుణ పరమాత్మ అంటే అధర్ముడు, ఇలా నాలుగు అధిష్టాన దేవతల్ని ఆయన చెప్పాడు. ఈ అధిష్టాన దేవతలను బట్టి బ్రహ్మదేవుడు అధిష్టాన దేవతగా ఉన్నటువంటి ఋగ్వేదమేమో సృష్టి సంబంధమైనటువంటి విషయాలను ఎక్కువగా కలిగి ఉన్నది అని, విష్ణువు అధిష్టాన దేవతగా ఉన్నటువంటి యజుర్వేదమేమో పోషణకి సంబంధించినటువంటి విషయాలు అధికంగా ఉన్నదని, పరమశివుడు అధిష్టాన దేవతగా ఉన్నటువంటి సామవేదం లయానికి సంబంధించినటువంటి విషయాల్ని అధికంగా కలిగి ఉన్నదని, ఇక అధర్ముడు అధిష్టాన దేవతగా ఉన్నటువంటి అధర్మ వేదం నిరాకార నిర్గుణ పరమాత్మని గురించి, ఆ పరమాత్మని అందుకునేటువంటి విధానాన్ని గురించి, అలాగే శాస్త్ర సాంకేతిక విషయాల్ని గురించి చెప్పటం జరిగింది అని మనం నిర్ణయానికి రావటం జరుగుతుంది. ఇక్కడే మరొక విషయం కూడా ఉంది. మరి బ్రహ్మదేవుడికి భార్య సరస్వతీదేవి, అంటే బ్రహ్మదేవుడు ఏం చేస్తాడు, సృష్టి చేస్తాడు. మరి సృష్టి చేసేటువంటి బ్రహ్మదేవుడికి తెలివి కావాలి. మనం ఏదైనా సృష్టించాలంటే మనకి తెలివి కావాలి, ఆ తెలివే సరస్వతి. మరి విష్ణుమూర్తి పోషించేవాడు, ఆయన పోషించేవాడు కాబట్టి డబ్బు కావాలి, అందుకని లక్ష్మీదేవి ఆయన భార్య. మరి శివుడు లయకర్త, సర్వనాశనం చేసేవాడు, మరి ఆయన శక్తి కావాలి, అందుకని శక్తి స్వరూపుడి పార్వతి భార్య. మరి అధర్ముడికి ఆయన నిరాకార నిర్గుణ పరమాత్మ, ఆయనకేం అక్కర్లా, ఆయన నిరాకార నిర్గుణుడు కాబట్టి ఆయనకి భార్యతో పని లేదు, అది పరమాత్మ. ఈ విధంగా మనకి ఈ నాలుగు వేదాలు, వేదాలు ఏ ప్రాతిపదిక మీద విభాగించబడ్డాయి, ఆ వేదాలకు అధిష్టాన దేవతలు, ఆ అధిష్టాన దేవతలకి మళ్ళీ భార్యలు, ఈ ప్రకారంగా మనకి నాలుగు వేదాల విభాగాన్ని చెప్పబడింది. అయితే ఇక్కడ మరొక విషయం కూడా ఉంది. యజుర్వేదం మళ్ళీ రెండైంది. నిజంగా యజుర్వేదం ఒక్కటే, కానీ ఒక కారణం చేత, దానికి ఒక పెద్ద కథ అంతకుముందు చెప్పుకున్నాం మనం. ఒక కారణం చేత అంటే ఇది యాజ్ఞవల్కుడికి సంబంధించినటువంటిది, అంటే ఈ నాలుగు వేదాలని కూడా వ్యాస మహర్షి విభాగం చేసిన తర్వాత తన శిష్యులైనటువంటి పైలుడు, వైశంపాయనుడు, సుమంతుడు, జైమిని అనే నలుగురి చేత దీన్ని ప్రచారం చేయించాడు లోకంలో. అలా చేయించేటప్పుడు మరి వీళ్ళందరూ కూడా శిష్యులున్నారు, మళ్ళీ వేరే శిష్యులున్నారు, వాళ్ళందరికీ బోధించి లోకంలో ప్రచారం చేయించారు ఈ వేదాలను. ఈ సుమంతుడు అనేటువంటి ఆయన, వైశంపాయనుడు అనేటువంటి ఆయన ఈ రెండవదైనటువంటి యజుర్వేదాన్ని ఆయన ప్రచారం చేస్తున్నాడు. ఆ వైశంపాయనుడి దగ్గర ఉన్నటువంటి శిష్యుల్లో యాజ్ఞవల్కుడు అనే ఒక ఆయన ఉన్నాడు. ఆ వైశంపాయనుడికి కుష్టి వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి వస్తే దాన్ని తగ్గించాలంటే ఎవరో ఒకరు తపస్సు చేయాలి. అందుకని వైశంపాయనుడు అన్నాడు, మీ శిష్యులందరూ కూడా అంత సమర్థులు కాదు, నేను సమర్థుణ్ణి, మీ జబ్బు తగ్గిస్తాను, నేను తపస్సు చేస్తాను అని అన్నాడు. అప్పుడు వైశంపాయనుడు, వీడు చాలా గర్వంతో అహంకారంతో ఉన్నాడు అని భావించి, నువ్వు నా దగ్గర నేర్చుకున్నటువంటి విద్యను మొత్తాన్ని కక్కే వెళ్ళిపో అన్నాడు. అప్పుడు ఆయన కక్కాడంట విద్యను, అదంతా రక్తంతో కళ్ళతోటి అంతా పడిపోయింది. అప్పుడు మిగిలిన శిష్యుల్ని దాన్ని తినేసేయమన్నాడు. తిత్తిరి పక్షులై వాటిని తిన్నారు. తిత్తిరి పక్షులు అని అంటే సూక్ష్మమైనటువంటి దాన్ని కూడా స్వీకరించేటువంటి పక్షులు, వాటిని తినేశారంట. అప్పుడు ఆయన వెళ్ళిపోయాడు కదా, వెళ్ళిపోయినటువంటి వాడిని సూర్యుడిని ధ్యానించి ఆయన్ని ఉపాసించి ఆయన ద్వారా మళ్ళీ యజుర్వేదాన్ని ఆయన పొందాడు. అప్పుడు పొందినటువంటి యజుర్వేదం ఏదైతే ఉందో దాన్ని శుక్ల యజుర్వేదం అన్నారు, పాతదాన్యమో కృష్ణ యజుర్వేదం అన్నారు. అందుకని రెండు యజుర్వేదాలు ఏర్పడ్డాయి. ఈ కథకి వెనుకున్నటువంటి ఆంతర్యం కూడా ఇంతకుముందు చెప్పుకున్నాం. కక్కటం అని అంటే ఎక్కడన్నా తిన్నదిగా తిన్నదైతే కక్కితే కక్కుతారేమో కానీ నేర్చుకున్న విద్యను కక్కటం ఎక్కడన్నా ఉంటుందా? కనుక దీని వెనక ఏదో అర్థం ఉంది. ఏమిటి ఆ అర్థం అని అంటే, ఆ తిన్నటువంటి దాన్ని కక్కటం అని అంటే అర్థం ఏందనంటే, ఇప్పుడు నేను ప్రయత్నం చేసి ఏదో కొంత జ్ఞానాన్ని నేర్చుకొని మీకు చెప్తున్నా, ఇదే కక్కటం. అంటే ఆయన నేర్చుకునేటువంటి జ్ఞానాన్ని ఆయన యొక్క అనుభవంతో రంగరించి కక్కేశారు. అదే రక్తము కళ్ళె అన్నిటితో కూడినటువంటి ఇదేది. దాన్ని శిష్యులు స్వీకరించారు. ఇలా మనం అర్థం చేసుకోవాలి. సరే, ఏదైనా కానీ మొత్తం మీద ఇట్లా రెండు యజుర్వేదాల్లో రెండు వచ్చినాయి. దాంట్లో మనం కృష్ణ యజుర్వేదానికి సంబంధించినటువంటి ఉపనిషత్తులు చెప్పుకున్నాం, శుక్ల యజుర్వేదానికి సంబంధించినటువంటి ఉపనిషత్తు ఈశావాస్య ఉపనిషత్తు చెప్పుకున్నాం, అక్కడ కఠోపనిషత్తు చెప్పుకున్నాం. ఈ ప్రకారంగా ఈ నాలుగు వేదాలతో పాటుగా ఐదవ వేదం కూడా ఏర్పాటైపోయింది. ఇది మనకి వేదాలకు సంబంధించినటువంటి ఒక అవుట్లైన్. అయితే వ్యాసుడు ఎంత దయామయుడంటే, ఆయన మళ్ళీ ఆలోచించాడు, నేను వేదాలు విభాగించాను, లోకంలో ప్రచారం చేయించాను, కానీ ఈ కలియుగ మానవులు వీటిని స్వీకరిస్తారా? వాళ్ళకి ఎంతసేపటికి లౌకికమైనటువంటి వ్యవహారాలే ఉంటాయి, కానీ ఇవి ఉండవు. కాకపోతే ఏదో దేవాలయం పోవటమో లేకపోతే గ్రంథాలు చదవటమో ఇట్టాటి ఏవో ఉంటాయి, కథలు చదవటమో వింటమో ఉంటాయి, కానీ ఈ వేదాన్ని అర్థం చేసుకోవటానికి చదవటానికి ముందుకు రారు అని ఉద్దేశంతో ఈ వేదాల్లో చెప్పబడినటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో ఆ భావాల్ని 18 పురాణాలుగా చెప్పాడు, కథలు కథలుగా కల్పించి చెప్పాడు. అలా కథలు కనుకైతే వింటారు బాగా, కథలు విన్న తర్వాత కథల్లో ఉన్నటువంటి ఆంతర్యాన్ని కనుక గ్రహిస్తే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. మళ్ళీ ఒక సందేహం వచ్చింది ఆయనకి. అందుకని ఏం చేశాడంటే, ఇంతకన్నా ఇంకా తేలిగ్గా ఉండటం కోసమని ఒక మహాభారత గాథ, ఈ కథలు ఇంట్రెస్ట్గా ఉంటాయో ఉండవో వీళ్ళకి, బాగా అందరికీ బాగా రుచిగా ఉండేటువంటి కథ ఒకటి తీసుకొని దానికి ఈ రకరకాలైనటువంటి వేదాల్లో ఉన్నటువంటి సత్యాలన్నింటినీ కూడా అందులో బాగా పొందుపరిచి ఇద్దామని అనుకున్నాడు. మళ్ళీ ఇంకొక ఆలోచన వచ్చి, అసలు డైరెక్ట్గా ఈ వేదాల యొక్క జ్ఞానాన్ని అందిద్దాం అనుకున్నాడు. అందుకనే అనేకమైనటువంటి రహస్యాల్ని ఈ మహాభారతంలో మనకు అందించాడు. 24,000 శ్లోకాలతో కూడినటువంటి మహాభారత గాథ, కురుపాండవుల గాథ, దానికి 76,000 శ్లోకాలతో కూడినటువంటి 1,000 ఉపాఖ్యానాలని కలిపి లక్ష శ్లోకాల గ్రంథంగా మహాభారతాన్ని మనకు అందించాడు. మహాభారతం మొత్తాన్ని కనుక మనం తెలుసుకున్నట్లయితే సమస్తమైనటువంటి వేద వేదాంగ విద్యలన్నీ కూడా మనకు తెలిసినట్టే. ఎందుకనంటే అన్నిటినీ అట్లా చొప్పించాడు, గుప్పించాడు. అప్పటికే అనుమానం వచ్చి సాక్షాత్తుగా భగవద్గీత అనేటువంటి దాన్ని అందించాడు. ఏ రకమైనటువంటి కథలు గాథలు లేకుండా డైరెక్ట్గా వేద విజ్ఞానాన్ని, బ్రహ్మ విద్యని, యోగ శాస్త్రాన్ని మనకి మహాభారత మధ్యలో భీష్మ పర్వంలో మనకు అందించడం జరిగింది. ఇది వేదవ్యాస మహర్షి చేసినటువంటి అద్భుతమైనటువంటి ఒక ప్రయోగం. కలియుగ మానవుల మీద ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆ వాత్సల్యం మనకి ఇక్కడ తెలుస్తుంది.